तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। कृष्ण श्याम कमल नयन दत्तात्रेयाय शरणं मम द्रां ओम भो ह्रीं श्रीं ग्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं ग्लीं कएलह्रीं हसकहलह्रीं सकलह्रीं శ్రీ దేవాలయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవాలయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మన ఉద్దేశం ఏమిటి అంటే, ఋషులు దేవాలయాలను ఏ స్థితిలో ఉంచదలుచుకున్నారు, ఏ స్థాయిలో దేవాలయాలు పని చేయాలనుకున్నారు, ఆ స్థాయిలో మనం ఒక దేవాలయాన్ని నిర్మిద్దామని. దేవాలయాల యొక్క నిర్మాణంలో మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, విద్యాలయాలకి మన పిల్లలకి వాళ్ళకి మన కనీసం వాళ్ళ జీవితంలో ఫార్మేటివ్ ఇయర్స్ అంటామే, అంటే వాళ్ళు ఎదుగుదల అయ్యేటటువంటి సంవత్సరాలు, చిన్నప్పటి నుంచి వాళ్ళకు 20 ఏళ్ళు వచ్చేంత వరకు మన ప్రయత్నం అంతా ఏముంటుంది అంటే వాళ్ళని విద్యాలయాల వైపు చూద్దామని. వాళ్ళు మిగతా పనులు ఏమి చేస్తున్నా, ఎంత మనకి కష్టాలు అనిపించినా, వాళ్ళు ఎంతగా మనం అనుకున్నట్టు ఎదగకపోయినా, వాళ్ళకి ఆ విషయంలో అభిరుచి లేదు అని అనిపించినా, మన ప్రయత్నం ఖచ్చితంగా ఎలాంటి ఆర్థిక పరిస్థితిలో ఉన్నవాడైనా సరే వాడి కోరిక ఎలా ఉంటుంది అంటే, 20 ఏళ్ల పాటు వాడు ఖచ్చితము విద్యాలయాలలోకి వెళ్ళి విద్య నేర్చుకోవాలి అని. దేవాలయాలలో ఆ క్వశ్చన్ మనం చాలా రిపీటెడ్గా వేసుకోవాలి. లాభం ఏంటి దేవాలయాల్లో వెళ్తే? ఆ జన్మాంతము ఈ యుగ యుగాలుగా దేవాలయాలలో విద్య నేర్చుకున్నటువంటి వ్యక్తుల పేర్లు చిరస్థాయిగా ఉండిపోతున్నాయి. ఓ అరవిందో కానీ, ఓ రామకృష్ణ పరమహంస కానీ, ఓ వివేకానంద కానీ, ఓ మదర్ థెరీసా కానీ, మతాలు ఏమను పెట్టేటప్పటికీ కూడా ఆ దేవత్వము, ఆ దివ్యత్వము ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఆ దివ్యత్వం వల్ల ఏమవుతోంది, ఆ పేర్లు చిరస్థాయిగా ఉండిపోతున్నాయి యుగ యుగాలుగా. 2 రోజులు, 3 రోజులు, 10 రోజుల పాటు మా గవర్నమెంట్ పనిచేసింది, మా గవర్నమెంట్ ఇది 100వ రోజు అని చెప్పుకునేటటువంటి పరిస్థితి వాడికి రాదు. ఇంకా వాడు చిరంజీవే, శాశ్వతముగా ఇంచేత వాడు త్రిపాదూర్ధవుదై పురుష. ఈ పురుషుడు ఎవడైతే ఈ దేవాలయానికి వెళ్తున్నాడు, వాడు ఈ భౌతిక జగత్తులోనే ఉన్నాడు, కానీ వాడు ఏ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడు, అమృతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడు కనుక. మరి భౌతిక జగత్తులో ఫార్మేటివ్ వర్స్లో అతి చిన్న వయసు నుంచి మన కోరిక ఎలా ఉంటుంది అంటే వాడు విద్యాలయంలోనే ఉండాలి, లేకపోతే విద్య నేర్చుకుంటూనే ఉండాలి. మధ్యాహ్నం వాడికి రెస్ట్ ఇవ్వటానికి వీల్లేదు. వాడు కర్మం జాలకి ఏదైనా ఒకటాడు చూశాడంటే చచ్చాడేవాడు. టీవీ జోలికి వెళ్ళకూడదు, టీవీ కనెక్షన్ తీసేస్తూ ఉంటారు. కానీ తీరు ఎందుకు తీరు టీవీ కనెక్షన్ అంటే వాడు చూడకూడదు కానీ వీళ్ళు చూడాలి. ఇళ్లల్లో నేను చాలాసార్లు చూస్తాను, నేను బెదిరిస్తూ ఉంటారు పిల్లల్ని అంతే టీవీ కనెక్షన్ తీసేస్తామని, కేబుల్ టీవీ కనెక్షన్. కానీ వాళ్ళు తీయరు. నేను వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్తే చెప్తాను, మీరు ఏమి కంగారు పడకండి, చచ్చినా తీరు వాళ్ళు. ఇంచంటే వాళ్ళు దానికి బానిసలు, మీకోసం కాదు వాళ్ళు. కానీ మీరు మాత్రం వాళ్ళకంటే ఎత్తుకెదిగిపోవాలి, మీకు కోరికలే ఉండకూడదు. అది చూసుకోండి మనం ఎంత మూర్ఖత్వంగా ప్రయత్నిస్తున్నాము. మనం చేయలేనటువంటిది పిల్లలు చేయాలనుకోవటం పరమ మూర్ఖత్వం. ఇంచేత మనం చేసి చూపించాలి. నిజంగా మీకు ఆ విద్యం మీద అంత ఆసక్తి ఉంటే అసలు టీవీ ఉంచుకోకండి ఇంట్లో. అప్పుడు పిల్లవాడికి చెప్పొచ్చు, చూసావా నేను చూడటం లేదు, నువ్వు మానే అని. దేవాలయాల పరిస్థితి కూడా అలాగే వస్తుంది. దేవాలయాలలో ఇంకోడు బాగా పూజలు చేయాలి, ఇంకోడు బాగా సాధనలు చేయాలి, మేము చెయ్యం. కానీ విద్యాలయంలో నటన చెల్లుతుంది. ముఖ్యంగా ఈ రెసిడెన్షియల్ కాలేజీలు వచ్చిన తర్వాత యాజ్ ఏ టీచర్ నాకున్నటువంటి అనుభవం ఏంటంటే అస్సలు సబ్జెక్టు పిల్లలకి రావటం లేదు. వాళ్ళకి 90 మార్కులు వచ్చినా ఏమీ రావటం లేదు వాళ్ళకి. ఎప్పుడో అప్పుడు ప్యాక మేడల్లాగా ఈ రెసిడెన్షియల్ కాలేజీలన్నీ కుప్పగొలుగుతాయి, గ్యారంటీగా కుప్పగొలుతాయి. ఎప్పుడో అనేది చెప్పలేను నేను. ఇంచంటే టాలెంట్ లేకుండా, దానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సడన్గా ఇంటర్మీడియట్లో వాడిని తీసుకెళ్ళి మీరు రెసిడెన్షియల్ కాలేజీలో పడేస్తే వాడికి 90 మార్కులు ఎలా వస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు వాళ్ళు చెప్తారా, చెప్పగలరా? దేవాలయాలలో ఆ పని చేయాల్సి వస్తుంది ఇప్పుడు. కానీ రెసిడెన్షియల్ కాలేజీలో అయితే బట్టి కొట్టించగలరు. దేవాలయాల్లో నేను ఎక్కడ బట్టి కొట్టించేది? కుదరదు, అక్కడ బట్టీలు కుదరవు. ఇంచేతంటే స్మృతి ఉండదు. ఒకసారి చెప్పామనుకో, పతంజలి యోగ సూత్రాల గురించి చెప్పామనుకో రాసుకురావాలి అని, అంటే అది పురుష సూక్తానికి వర్తిస్తుంది అని తెలియాలి. అంతే కదా, పురుష సూక్త మంత్రాలు మీకు వచ్చేసినా మళ్ళీ నేను వేరుగా చెప్పాలా? పురుష సూక్త మంత్రాలు మీరు రాసుకొచ్చారా? ఎంతమంది రాసుకొచ్చారు? ఒకళ్ళు, అంతేనా? మరి ఇంకా దేవాలయంలో నేను ఏం విద్య నేర్పుతాను, నేను ఏం లెక్చర్లు ఇమ్మంటా? కానీ నేను ఇచ్చుకుంటూ పోతాను. నేను మీతో చెప్పాను మీకోసం, మీ మీద నమ్మకం ఉండి మాత్రం గురువులు పని టేకప్ చేయటం లే. మీ మీద ఏదో ఆధారపడి చేస్తే గంగలో దిగుతారు వాళ్ళు. వాళ్ళు ఒక అతీంద్రియమైనటువంటి యక్ష, గంధర్వ, నాగలోక వాసులు ఉన్నారు. వాళ్ళని మీద ఆధారపడి వాళ్ళు చేయబోయేటటువంటి మ్యాజిక్లు చేస్తున్నారు వాళ్ళు. మీకేంటంటే పక్కన దండుకోండి, కావాలంటే అదృష్టవంతులు ఏదైనా మీకు వస్తే ఒక అక్కడో ముక్క, అక్కడో ముక్క, అక్కడో ముక్క, అక్కడో చెణుకు పడితే. కానీ ఏమో నేను చెప్పలేను. నేను మీలో ఎంతమంది అద్భుతమైనటువంటి సాధన ఇళ్లలో చేస్తున్నారో నాకేం తెలుసు. ఇక్కడ నాకు చెప్పింది ఏం జరగటం లేదు. అది మీరు చేస్తున్న చేత మిమ్మల్ని కోంపడే హక్కు కూడా లేదు. చెప్పను అనే హక్కు ఎందుకు లేదంటే మీకు చెప్పటం లేదు కనుక. ఇంచేత ఒకసారి చెప్పిన తర్వాత ఆ రూల్ పాటించలేకపోతున్నారు. మరి అది ఏ విధమైనటువంటి భావదారిద్ర్యమో నాకు అర్థం కావటం లేదు. దాన్ని ఏం చెప్పాలో నేను. సరే ఏం చెప్తాం చెప్పుకుందాం. మళ్ళాను చెప్పుకున్న తర్వాత పురుష సూక్తానికి వద్దాం. ఈ పురుష సూక్తంలో ఏ విద్యను మనం నేర్చుకోబోతున్నామో ఆ విద్య యొక్క కూలంకషమైనటువంటి చర్చ ఉంది. ఆ మొత్తము పురుష సూక్తంలో ఉన్నటువంటి ఆ 16 రుక్కులు మొత్తము అమృతత్వానికి సంబంధించినటువంటి ఆ 3 క్షేత్రాల గురించి సంపూర్ణమైనటువంటి వివరణ ఇస్తాయి. ఆ 3 క్షేత్రాలు ఏమిటి, ఏ క్షేత్రాల గురించి వివరణ ఇస్తాయి అది కూడా మనకి తెలియాలి. ఏ క్షేత్రాల గురించి వివరణ ఇస్తాయి అంటే భౌతిక క్షేత్రం ఒకటి ఉంది. దీన్ని ఏమన్నాం, పాదోస్య విశ్వభూతాన్ని. ఇది ఆ విరాట్ పురుషుడి యొక్క, ఆ అక్షరబ్రహ్మ యొక్క, ఆ అఖండ ఏకైక గురుసత్తా యొక్క ఒక వంతు మాత్రమే. ఏది ఒక వంతు మాత్రమే? గుంటూరా, పృథివ కాలంలో, భూత భవిష్య వర్తమాన కాలంలో ఇప్పుడు ఉదయించింది యద్భూతం యచ్చభవ్యం, ఇదంతా కలుపుకుంటే ఒక పాదం అవుతుంది. మరి ఇది అన్నో వంతు అవుతుంది. అన్నో వంతులో మన బతుకెంత, మన కోరికలు ఎంత? దీంతో మనం దేన్ని కొలవాలనుకుంటున్నాం? దేన్ని అవగాహన చేసుకోవాలనుకుంటున్నాం, అమరత్వాన్ని అంత అవగాహన చేసుకోవాలనుకుంటున్నాం, అది సాధ్యపడదు. మరి సాధ్యపడదు అంటే మరి చదువుకోవటం ఎందుకు? ఇదంతా సాధ్యపడదు అని ఒక ముక్కలో తేల్చేసాం కదా. మన బతుకు ఎంత అనుకుంటున్నాం? ఒక పాదం మాత్రమే కూలంకషంగా భూత భవ్య వర్తమానాలన్నింటినీ కలిపి ఒక పాదం అన్నాం. ఆ ఒక పాదంలో పృథ్వీ గ్రహం ఎంత? ఎంత సరే, కణం కూడా కాదు. ఆ కణంలో గుంటూరు ఎంత? ఆ గుంటూరులో వేణుగోపాల నగర్ ఎంత? ఆ వేణుగోపాల నగర్లో ఇదెంత? మరి ఇదంతా ఎందుకు మాట్లాడుకోవటం మనం? ఇదంతా ఎందుకు చేసుకోవటం అంటే, ఒక విషయం చెప్పారు వాళ్ళు. వాళ్ళు ఏం చెప్పారంటే, సమాధి స్థితి అనేటటువంటి మానసిక స్థితి నువ్వు అలవాటు చేసుకోగలిగితే నీకు ఇది పూర్తిగా అర్థమైపోతుంది. అంచేత దాన్ని చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సమాధి స్థితి, సంప్రజ్ఞాత సమాధి అని. రేపు పతంజలి యోగ సూత్రాల్లో మనం చదువుకుపోయేటటువంటి చివరి 10 సూత్రాలు ఈ సమాధి స్థితి గురించి చెప్తాయి. అంచేత సమాధి స్థితి గురించి నేను ఏం మీకు అర్థమయ్యేటట్టు చెప్తానో నాకేం అర్థం కావటం లే. ఇచ్చంటే కనీసము దాని వెనకాతల ప్రయత్నం ఏదైనా అనిపింటే, మీరు కష్టపడుతూ ఉంటే దాని గురించి మనం ఏదైనా చెప్పొచ్చు. ఈ చెవిలోంచి విని ఆ చెవిలోంచి వెళ్ళిపోతుండే గుర్తుండవాయి. పోనీ దేవాలయాలకు వచ్చాం మనం. దేవాలయాలలో ఏ విద్య గురించి మనం నేర్చుకుందామని చెప్తున్నాం? అమృతత్వ విద్య గురించి మనం నేర్చుకోవాలి అనుకుంటున్నాం. అమృతత్వ విద్య నేర్చుకోవడానికి కావలసినటువంటి పనిముట్లైనా తీసుకురావాలి కదా దేవాలయంలో. కాలేజీకి వెళ్తే పెన్సిల్ తీసుకొస్తున్నారు, పెన్ను తీసుకొస్తారు, రబ్బర్ తీసుకొస్తారు. ఇంజనీరు వాళ్ళు అయితే సెట్ స్క్వేర్స్, టీ స్క్వేర్స్. డాక్టర్లు అది అయితే కత్తి కటార్లు, బీఈడీలు అది చదివేవాళ్ళు అయితే భలే భలే రోల్స్ అంతా తీసుకుని బయలుదేరుతారు. మరి దేవాలయంలోకి మీరు ఏం తీసుకుని వచ్చారు? ఏం తీసుకొచ్చారు? ఏం పెన్నులు తెచ్చుకున్నారు? తెచ్చుకున్నారా కాగితం పెన్నులు? గట్టిగా చెప్పమ్మా. దేహం, శరీరాన్ని తీసుకొచ్చారు. అంచేత మీకు అది తెలియాలి, దేహో దేవాలయ ప్రక్త. ఏం తీసుకొచ్చారు అని మీరు కంగారు పడిపోతే ఇన్నాళ్ళు నేను చెప్పింది వేస్టేగా. నేను రిపీటెడ్గా అనే ప్రతిరోజు అది చెప్తాను నేను. అందుకే రోజు అదే ఎందుకు చెప్తారు మాస్టర్ అని ఇద్దరు ముగ్గురు అడిగాను నన్ను. ఇవాళ అర్థం ఏంటో వాళ్ళకి ఎందుకు చెప్తాను నేను కదా. దేహాన్ని తీసుకొచ్చారు, శరీరాన్ని తీసుకొచ్చారు, దేవాలయంలో కూర్చున్నాం. మరి దేవాలయంలో ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించుకుంటారు మీరు? ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి మీరు. అది ఎప్పుడు గుర్తుంచుకోండి, పూజ చేసినా, లెక్చర్లు విన్నా, పతంజలి యోగ సూత్రాలు చదివినా, భగవద్గీత చదివినా, ఏమి చేసినా మీరు చేసేది ఏంటి అంటే ఈ శరీరాన్ని మాత్రమే ఉపయోగించుకోగలరు మీరు. ఈ కాగితాలు పెన్నులు ఇవంతా ఏంటంటే శరీరానికి ఆధారం, అంతే హెల్ప్. పూర్వకాలంలో అందుకే శృతి అనేవారు దీన్ని. గురువు చెప్పేవాడు, శిష్యుడు వినేవాడు. విని ఏంటది? స్మృతిలో ఉండేది. ఆ శృతి స్మృతి శృతి స్మృతి అంతే తప్ప రాసుకోవటాలు అవి అవసరం ఉండేది కాదు వాళ్ళకి. ఎందుకు అవసరం ఉండేది కాదు? ఒకసారి చెప్పింది రెండోసారి చెప్పించుకునేటటువంటి అలవాటు లేదు కనుక. ఇక్కడేంటి, గుర్తుంచుకోవాల్సిన దాన్ని నోట్ చేసుకుంటాం, కాగితంలో పడేస్తాం. అసలు గుర్తుండదు, మిగతా అన్నీ గుర్తుంటాయి. అంచేత నోట్ చేసుకోవటం అనేది ఒక పెద్ద దౌర్భాగ్యపు అలవాటది. అంచేత అసలు ఒప్పుకునేవారు కాదు పూర్వకాలంలో ఋషులు నోట్ చేసుకోవటానికి ఒప్పుకునేవారు కాదు. ఇంచేత నోట్ చేసుకుంటాం అనగానే మీరు అయిపోయింది మీ మానసిక స్థితి. ఇంటికి వెళ్ళి మనం చదువుకోవచ్చు కదా. పోనీ చదువుకుంటారా? చదువుకోరు, వచ్చిన కూడా అది. పోనీ నోట్ చేసుకున్నారనుకోండి, దేహాలయాన్ని తీసుకొచ్చారు, దేవాలయాన్ని తీసుకొచ్చారు. దేవాలయము దేహాలయము అంటే దేవాలయంలో మనం నేర్చుకున్నటువంటి విద్య ఇంటికి వెళ్ళిన తర్వాత శరీరంలో మీరు ప్రయోగించుకోవాలి. ఇక్కడ ఎక్కడ ఏ విధంగా ప్రయోగించాలి అనేది ఆహారం దగ్గర నుంచి, ముక్కు దగ్గర నుంచి, పంచోపచార పూజ అనేటటువంటి ఆ సింప్లిఫైడ్ వెర్షన్లో ఇదే చెప్పారు. పుష్పాలు సువాసనలు, పుష్పాలు సువాసనలు, పుష్పాలు భగవంతుడికి అర్పించిన తర్వాత మనం ఆ పుష్పాలను ఇంటి దగ్గరికి వెళ్ళి ఏం ఉపయోగిస్తున్నాం మనం? భగవంతుడికి తోటలో మనం పండించినటువంటి తోటలో, లేకపోతే మనం పెంచినటువంటి తోటలోనేమో, తెలుగు కాస్త గందరగోళం అవుతుంది. పువ్వులు పండించాం కాబోలు, పెంచుతాయేమో ఏమో కరెక్ట్ వర్డ్ ఏదవుతేనే భావం అర్థమైంది కదా. ఆ పువ్వులు కోసి, ఆ పువ్వులు కోసినటువంటి దాటితో మాల ఇవ్వాలి మీరు. వాడెవడో తీసుకొచ్చి దాంతో మనం మాల ఇచ్చామనుకోండి, ఏం లాభం ఉండదు మీకు. అది అపోహ అంతే. ఏమీ లాభం ఉండదు మీకు. అందుకే కదండి మేము మాలవ్యం వద్దు, ఉన్న దాంట్లో మీరు చేయండి కానీ అగ్గొట్ట వాకండి, చెప్పింది అర్థం చేసుకోండి. అది ఇంచేత పూజ యొక్క అంతరార్థం మీకు తెలిసి ఉంటే ఇంకోడు చేసినటువంటి పుష్పాలతో మీరు పూజ చేస్తే మీకేం లాభం? నోట్స్ రాసి పెడుతూ ఉంటారు తల్లిదండ్రులు, భలే మాస్టర్ మేము అంత కష్టపడిపోయాం, నిన్న మీ స్పీచ్కి రాలేకపోయాం, ఎందుకంటే ఓటో క్లాస్ చదువుతుంది మా అబ్బాయి, వాడు టీవీ చూస్తున్నాడు, వాడి నోట్స్ నేను రాసి పెట్టాను. ఎంత అమృతమూర్తులో ఆ తల్లిదండ్రులు, గంగలో దింపుతున్నారు ఆ కొడుకుని నోట్స్ రాసి పెట్టి. ఏం చేస్తాం, కర్మ అది, అది ప్రేమ అనిపించుకుంటుంది. ఇక్కడ అంతే, మీరు అది చేయకపోతే ఆ పుష్పాలు వాడు పండించి తీసుకొస్తే, వాడు తీసుకొచ్చిన పుష్పాలని మీరు మాలగా కూడా గుచ్చకుండా వాడే గుచ్చిస్తే, మూరవాడు 5 రూపాయలంటే రూపాయి పావలాకి మీరు బ్యాలెన్స్ చేసి కొన్ని పెడితే ఆ పుష్పాల యొక్క విలువ మీకేం తెలుస్తుంది? అసలు ఆ పుష్పాలు మీ ముందు వికసించి ఉంటే, మీ మనసులో ఉండేటటువంటి ఆ వికసింపజేయటం అనేటటువంటి ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకోండి, దాన్ని గుర్తుంచుకోండి. ఎందుకు చెప్తున్నాను, చేత దారంబట ఎప్పుడైనా పుష్పాలు కనిపించినా ఆ పుష్పం వికసించడానికి వెనకాతలు ఉన్నటువంటి కారణం తెలియాలి. పత్రం పుష్పం ఫలం తూయం యోమే భక్త్యా ప్రేచ్ఛతి. ఒక ఆ మారేడు ఆకు వేశారు, ఆ మారేడు ఆకు వెనకాతల ధనాన్ని ఆకర్షించేటటువంటి జ్ఞానం ఇందుకుంది అన్నాడు శాస్త్రకారుడు. ఎక్కడో రోడ్డు బయట ఎక్కడో ఓ మారేడు చెట్టు ఉంటే అక్కడ నుంచి నువ్వు ఆకులు కోసుకొచ్చేసి దాని నిండా భగవంతుడు తెలియాలి, అది ఆకు మీద ఎవడెవడు ఉమ్మాడో ఎవడెవడు ఏం చేశాడో, దానికి కడగం కూడా కడగం మనం, మారేడు ఆకు వేసేస్తారు. పాపం శివుడి కర్మ. మారేడాకు వెనకాతల వనస్పతి స్తవ వృక్షోద భిల్వ శ్రీసూక్తం మనం చదువుతున్నప్పుడు అది మీకు బాగా వెంటబట్టాలి. ఒక పుష్పాన్ని మీరు భగవంతుడికి సమర్పిస్తున్నప్పుడు ఆ పుష్పము యొక్క చేతనత్వము ఖచ్చితంగా ఎక్కడో మీలో రగులుకుంటుంది. రగులుకోకుండా దించేత మనం కూడా ఖనిజ స్థితి నుంచి వృక్షస్థితి, వృక్షస్థితి నుంచి జంతుస్థితి, జంతుస్థితి నుంచి అరణ్యాలలో గుంపుగా ఉండేటటువంటి స్థితి, అరణ్యాల నుంచి అరణ్యాలలో ఉండేటటువంటి ఏమంటారని కోయగూడలేవో, అది కూడా కరెక్ట్ కాదేమో, అరణ్యాలు అంటే ఇంకా వెనకబడినవి, అంటే బట్టలు కూడా వేసుకోకుండా ఉంటారు కానీ కలిసి ఉంటారు అరణ్యానని పురుష సూక్తంలో చెప్తాడు. మంచి, నేను సబ్జెక్టే చెప్తున్నాను, మీరు ఎక్కడికి నేను వెళ్ళిపోలే, ఇప్పుడు రాబోయేటటువంటి సూక్తానికి ముందు అర్థం చెప్పేస్తున్నాను ఇది అని చెప్తా తర్వాత. అంచేత పురుష సూక్తం చెప్పటం లేదే అనుకోకండి, పురుష సూక్తమే చెప్తున్నాను నేను. అరణ్యాన్ అక్కడి నుంచి మిల్లిమిల్లిగా గ్రామాలు, గ్రామాల నుంచి నగరాలు ఏర్పడ్డాయి. ఈ నగరాలన్నీ ఏర్పడటానికి బేసిస్ ఎక్కడ ఉంది అంటే పుష్పాలు పుష్పింపజేయటము అనేటటువంటి ప్రక్రియలో మొత్తము ఉన్నది. అందుకని భగవంతుడికి మీరు పుష్పాలు సమర్పించాలి. ఒక పుష్పమా, అనేక పుష్పాల యొక్క మాల. అంచేత పుష్పమాల సమర్పిస్తున్నప్పుడు ఈ భావన లేకుండా మీరు సమర్పణ చేశారనుకోండి, కెమిస్ట్రీ లెక్చరర్ని నేను, సోప్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలో, ఐరన్ని ఎలా శుద్ధి చేయాలో ఇవంతా చెప్తాం క్లాసులో, కానీ నిజంగా బయటకు వచ్చి సోప్ తయారు చేయమనండి నేను తయారు చేయలేను, ఎన్నో మందికి రాదు నా కెమిస్ట్రీ చదువు. ఏంటి కాగితం మీద రాసుకోవడానికి మాత్రం పనికి వస్తుంది. మన దేవాలయాలలో కూడా అలాంటి చదువులు వద్దు ఇక్కడ. అంచేత ఇక్కడ మీరు ఆ బ్యాక్గ్రౌండ్ పట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. ఏంటా బ్యాక్గ్రౌండ్? ఇక్కడ నేర్చుకున్నటువంటి విద్య ఈరోజు మీకు ఈ జీవితంలో ఉపయోగపడాలి. ఎప్పుడో కాదు, మొత్తం సిలబస్ అంతా పూర్తయ్యాక ఏమి ఉండదు. అలా ఏ రోజు పాఠము ఆ రోజు మీకు అర్థం అవ్వాలి. ఆ రోజు మీ మనస్సులలో, మీ చేతనత్వంలో, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలలో దేవాలయాలుగా కాంతివంతంగా వెలగాలి. ఆ భావనని ఇవాళ మనం చదువుకోవేటటువంటి పురుష సూక్త సూక్తంలో చెప్పాడు. ఇచేత నేను డైరెక్ట్గానే శ్లోకానికి వెళ్ళిపోతాను, అప్పచెప్పించటంలే, ఇంకా మీరు రాసుకున్నది వచ్చాక అప్పుడు అప్పచెప్పించుకుందాం. అంచేత సప్తాశ్యాసన్ పరిధయ, 7 రకాలైనటువంటి దేహాలతో మీరు దేవాలయంలోకి రావాలి. ఒక పెన్ను తెచ్చుకుంటే ఒప్పుకోరు, 7 రంగుల పెన్నులు మీరు తెచ్చుకోవాలి. ఏంటా 7 రంగుల పెన్నులు? ప్రస్తుతము ప్రకృతిలో 4 రంగుల పెన్నులే ఉన్నాయి, మిగతా 3 రంగులటువంటి పెన్నులు ఇంకా సృష్టిలో సాధారణ మానవ జాతికి అందుబాటులో లేవు, ఋషులకి మాత్రమే అందుబాటులో ఉన్నాయి, ఓ బుద్ధుడికి. ఇంకా వివేకానంద లాంటి వ్యక్తులు కూడా అందుబాటులో ఉన్నాయని నేను అనుకోను. కానీ అదంత ఘంటాపదంగా చెప్పేటటువంటి ధైర్యం నాకు లేదు. అంచేత మనకెంతుంది, చాతుర్వణ్యం మయా సృష్ట, నాలుగు వర్ణాలే ఉన్నాయి. ఏంటా నాలుగు వర్ణాలు? ఎరుపు, తర్వాత కాషాయం, తర్వాత పసుపు, తర్వాత ఆకుపచ్చ. ఈ నాలుగు రకాలైనటువంటి దేహాలతో మీరు ఇక్కడికి రావాలి. దేవాలయంలో మీరు ఎవరైతే ఇక్కడికి వచ్చారో ఈ నాలుగు మీకున్నాయి. అందుకే ఇక్కడ గంటలు పెట్టిన తర్వాత మీకు ఆ బొమ్మ చూపిస్తాను ఇక్కడ. అందుకే అంత బొమ్మ బొమ్మలాగే పెట్టేస్తే ఈ విద్య ఇక్కడే అర్థమైపోతుందని మీకు. అంచేత సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ వేద విజ్ఞానము, దేవాలయాలలో నేర్చుకునేటటువంటి విజ్ఞానము, మన శరీరాల గురించి నేర్చుకునేటటువంటి విజ్ఞానము, అవి డిగ్రీలు అనమాట. పైన ఆ కిరీటం మీ నెత్తి మీరు పెట్టేసుకోగలిగితే మీరు అందులో ఎక్స్పర్ట్స్ అయిపోతారు. అంచేత మీకు ఎన్ని కిరీటాలు మీరు సంపాదించుకోవచ్చు? మ్యాక్సిమమ్ 7 కిరీటాలు మీరు సంపాదించుకోవచ్చు. కానీ మిగతా 3 సిలబస్ ఇంకా కోర్సే స్టార్ట్ కాలే పృథ్వీ అనేటటువంటి విశ్వవిద్యాలయంలో. అసలు ఆ సిలబస్ స్టార్ట్ కాలేదు. ఏ సిలబస్ స్టార్ట్ కాలేదు? వైలెట్ కలరు, ఇండిగో కలరు, బ్లూ కలరు యొక్క సిలబస్ స్టార్ట్ కాలేదు. కానీ బ్లూ కలర్ సిలబస్ ఉంటే ఆ వ్యక్తులు ఎలా ఉంటారు అని చెప్పడానికి కృష్ణ చేతనత్వం ఆవిర్భవించింది. అంచేత ఆయన శరీరం ఎప్పుడు ఏ రంగులో ఉంటుంది? నీలం రంగులో ఉంటుంది. ఆ కిరీటం పెట్టుకున్నాడు కనుక ఆయన బ్లూ కలర్. ఆయన శరీరం ఏ రంగులో ఉండేదో మనకి తెలియదు, కానీ ఆయన ఆచరణ కానీ ఆయన దేహము కానీ ఏ శక్తిని ప్రదర్శించింది అంటే బ్లూ రంగు, అంతరిక్షం యొక్క రంగుని ప్రదర్శించింది. కానీ మన శరీరాలు ఖచ్చితంగా 4 రంగులను ప్రదర్శించగలవు. ఎరుపు రంగులో మన నిష్ణాతులం. ఎరుపు రంగు అంటే ఖనిజ జగత్తు. ఖనిజాలలో మనం ఇష్టం వచ్చినట్టు ఆటలాడేసుకుంటున్నాం కదా, కావలసినట్టు మార్చుకోగలం. ఏ శరీరంలో ఏ ఖనిజం లోటు అయిందో మనం చెప్పగలం. ఆ లోటుని ఎలా భర్తీ చేయాలో చెప్పగలం. అంటే అక్కడున్నాం, అక్కడ చాలా జాగ్రత్తగా ఎరుపు చాలా బాగా మనకి అందుబాటులో ఉంది. ఆ తర్వాత కాషాయం. కాషాయ రంగు భారతీయులు స్పెషలైజ్ చేశారు. ప్రపంచంలో ఇంకా ఏ జాతి కూడా దాన్ని స్పెషలైజ్ చేయలేకపోయింది. దాన్నే సన్యాసం అన్నాం మనం. ఏంటి సన్యాసం అంటే? యజ్ఞంలో రేపు క్లాసులు తీసుకుంటున్నప్పుడు, ఇంచేత యజ్ఞము అనేది భారతీయ సంస్కృతికి కోరికలన్నింటినీ తీర్చేటటువంటి ఒక పనిముట్టు. మా భారతీయ వ్యక్తులు, భారతీయ జాతికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ కోరికల్ని బయట ఎవరిని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితే లేదు. వాడికి ఏది కావాలన్నా కూడా దానికి కావాల్సినటువంటి యజ్ఞం జరిపించేసేవాళ్ళు. వర్షం కావాలంటే యజ్ఞం ఉంది, పిల్లలు కావాలంటే యజ్ఞం ఉంది, శత్రువులు ఆక్రమణ చేస్తే యజ్ఞం ఉంది, ఏదైనా ఒక విష రోగాలు సమాజాన్ని పీడిస్తూ ఉంటే యజ్ఞం ఉంది. దాన్ని ఉపయోగించుకోగలిగితే కండిషన్ అది. అంచేత ఆ యజ్ఞమయ విధానానికి కిరీటము కాషాయ రంగు. అంచేతే ఇప్పటికీ మన సంస్కారాలలో ఆ కాషాయ రంగు కనిపించేసరికి ఆటోమేటిక్గా మీరు గౌరవిస్తారు. వాడు ఉన్నాడా కాదా, మిలిటరీ వాడు ఉన్నాడు, పోలీసు వాడు ఉన్నాడు, వాడు మంచి పోలీసు వాడు, వాడు ఏం చేస్తాడో వాడిని మనలో కలిపేసుకోవచ్చు, అదంతా తెలియదు. కానీ పోలీసు కనిపించేసరికి అలా మనకి ఏం గుర్తొస్తుంది? న్యాయ వ్యవస్థ గుర్తొస్తుంది. వాడు ఉన్నాడంటే అదో ధైర్యం అనిపిస్తుంది. వాడు ఎలా ఉన్నాడో మనకు పట్టదు. అలాగే ఆ కాషాయ వస్త్రం యొక్క స్పెషలైజేషన్ భారతదేశంలో జరిగింది, ప్రపంచంలో ఇంకెక్కడా కూడా జరగలేదు. ఏంటి జరిగింది? అది యజ్ఞ విధానంలో ఉండేటటువంటి న్యాస విధానం గుర్తు చేసుకోండి. ఏంటి మనం చేసేటటువంటి న్యాస విధానం? మంత్రాలు మీకు గుర్తున్నాయిగా, చెప్పండి. ఏంటో ఓం వాంగ్మే ఆశయస్తు, ఓం నశోర్మే ప్రాణోస్తు, ఓం అక్షణోర్మే చక్షురస్తు, ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు, ఓం బాహువోర్మే బలమస్తు, ఓం ఊర్వోర్మే ఓజోస్తు. ఇది సన్యాసం అంటే. న్యాసము అంటే మన మీద ఆవహింపజేసుకోవటం, బాగా ఆవహింపజేసుకోవటం. దీన్ని ఆవహింపజేసుకోమంటున్నాం మన ఇంద్రియాల మీద, ఆ ఇంద్రియాల యొక్క అధిదేవతలను ఆవహింపజేసుకోమని. యజ్ఞం మొదలెట్టే ముందు మనం చేసేటటువంటి ప్రక్రియ. ఇంకా ఆ యజ్ఞ విధానాన్ని ఇంకా కరెక్ట్గా స్టార్ట్ చేయించలే ఇక్కడ. ముందు లెట్ ద బాల్ రోల్, ముందు కర్మకాండ జరుగుతూ ఉండనివ్వండి. తర్వాత యజ్ఞ విధానంలో ఉన్నటువంటి లోతుపాట్లు ఇక్కడ క్లాసులాగే అక్కడ కూడా స్పెషల్ క్లాసులుగా నోట్స్ రాయలేదా అని అక్కడ కూడా ఓ లెక్చర్ ఇచ్చేస్తూ ఉంటా. నోట్స్ రాకపోయినా ఎలాగో మాస్టర్ చెప్తారులే అని మీకు ధైర్యం కనుక గొడవ లేదు. కానీ మీరు నిష్ణాతులు మాత్రం గ్యారంటీగా కాలేరు, బాగా కష్టపడితే తప్ప. ఈ సబ్జెక్ట్ ఉందే యజ్ఞ విధానం, మీ కోరికలు తీర్చేటటువంటి సబ్జెక్ట్, మీరు ఒకరోజు రెండు రోజుల్లో వచ్చేస్తుంది అనుకుంటేట. కానీ ఆ విధానం ఎక్కడుంది? భారతీయ సన్యాస పథకంలో ఉంది. అంచేత సన్యాసులు ఎవ్వరు కూడా జీవితాన్ని వదిలేసినటువంటి వ్యక్తులు కారు. పూర్వకాలపు ఆశ్రమాలలో ఉన్నటువంటి బ్రహ్మచారులను ఆ ఋషులు వాళ్ళ పరీక్షలంతా పూర్తయిపోయిన తర్వాత, మీరు కరెక్ట్గా నేర్చుకున్నారా విషయాన్ని అంటే రాజుల దగ్గరికి పంపించేవాళ్ళు, రాజులు టెస్ట్ చేసి పంపించేవారు. మన భారతీయ సాంప్రదాయం అది. అడవిలో నేర్చుకునేవారు, అడవిలో అంతా చేసేవారు. కానీ తర్వాత తర్వాత ఎక్కడికి మనం అయిపోయాం, జ్ఞానానికి విలువ ఇచ్చాం కానీ ప్రాక్టికల్ జ్ఞానానికి విలువ ఇవ్వలే. ప్రాక్టికల్ జ్ఞానానికి ఎప్పుడు విలువ ఇవ్వలేదో ఆ జ్ఞానం ఎందుకు పనికి రాకుండా పోయింది? ఏ సొసైటీ అయినా ప్రాక్టికల్స్ ఉంటేనే నిలుస్తుంది. ఇప్పుడు సైన్స్ ఎందుకు విలువ ఉంది? ప్రాక్టికల్స్ ఉన్నాయి కనుక. మనం భారతీయులు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు, అక్కడ కూడా ప్రాక్టికల్స్ ఎత్తేసాం, మీకు తెలియదేమో. మన భారతదేశంలో సైంటిస్టు రాకపోవటానికి కారణం ఏంటి అంటే ఎవడో ప్రాక్టికల్స్ చేయడు. మాకు చేసిన నిజంగా చేస్తే ఆనెస్ట్గా, మీరు టేప్ చేస్తున్నావు కదా, టేప్ చేయి. నేనే కనుక బిఎస్సి ప్రాక్టికల్స్కి వెళ్తే 0 మార్కులు వస్తాయి, నేనే స్వయంగా ఇచ్చంటే. అంత బాగా ప్రాక్టికల్స్ చేయిస్తాం, అంత బాగా ప్రాక్టికల్స్ మాకు తెలుసు, ఇంకా మేమేం వాళ్ళకి నేర్పుతాం. కానీ ఆ వ్యవస్థ అంత గందరగోళంగా ఉంది, నేను చేసేదేం లేదు. కానీ దేవాలయాలలో మీరు ప్రాక్టికల్స్ చేయకపోతే ఇక్కడ అయితే మేము మార్కులు వేసేస్తాం. నేను రావాలి అని చాలామంది కోరుకుంటారు ప్రాక్టికల్ ఎగ్జామినర్గా, నేను వెళ్ళను. ఇంచేంటే నేనే ఫెయిల్ అవుతానని తెలుసు కదా, అంచేత వాళ్ళని ఎందుకు ఫెయిల్ చేయాలని వాళ్ళకి 50కి 50 వేసేస్తా. సరే, దొందుకు దొందు సరిపోయింది, మార్కులు వేసేవాడు అందే. కానీ దేవాలయాలలో అది కుదరదు కదా, మార్కులు వేసేస్తే లాభం ఏంటి? అంచేత మూడో కలర్ వేపుకి తీసుకెళ్తున్నా మిమ్మల్ని నేను, ప్రాక్టికల్స్. సన్యాసం ఏం చేస్తాడు? వాడి యొక్క ఇంద్రియాలను పటుత్వంలో ఉంచుకుంటాడు, వాడి యొక్క ఇంద్రియాలను సంపూర్ణమైనటువంటి అవగాహనలో ఉంచుకుంటాడు, కనుకనే సన్యాసిగా విలువ. వాడి నోటి నుంచి మాట వచ్చింది అంటే ఎంత శాస్త్ర విరుద్ధమైనా ఆ కాలంలో కూడా జరిగిపోయేది. జ్ఞానదేవుడు పేరు విన్నారు కదా, అద్భుతమైనటువంటి యోగి. ఆయన తండ్రి మరి ఎందుకో సన్యాసం తీసుకున్నాడు, కాశీ గడిపాడు. పూర్వకాలంలో కాశీ గడిపోతూ ఉండేవారు. మరి నేను కాశీ నుంచి ఇక్కడికి వచ్చాను, ఎక్కడో గందరగోళం జరిగింది. సరే, ఆయన వెతుక్కుంటూ ఆయన భార్య వెళ్ళింది. భార్య వెళ్ళిన తర్వాత అప్పటికే కాశీకి ఇప్పుడులాగేం ట్రైన్స్ అవి ఏం లేవు కదా, కొన్నేళ్ళు పట్టి ఉంటుంది ఆవిడ భార్యకి ట్రేస్ అవుట్ చేయటానికి ఎక్కడున్నాడో ఆయన. ట్రేస్ అవుట్ చేశాక ఆ యోగి దగ్గరికి వెళ్ళి పొద్దున్నే ఆయన గంగానదికి స్నానం చేయడానికి వస్తే నమస్కారం పెట్టింది. నేను పుత్రవతి భావం ఏదో అన్నాడు, పిల్లలు పుట్టాలి అనే భావం వచ్చి నాకు కరెక్ట్గా గుర్తులేదే అన్నాడు. ఆవిడ నవ్వింది, ఎందుకు నవ్వావు అన్నాడు. నాకు ఇంకా ఇంకా వాడు సన్యాసం తీసేసుకున్నాడు. సన్యాసం తీసుకున్నవాడు మళ్ళీ గృహస్థ అవుతే సమాజం ఒప్పుకోదు, శాస్త్రం ఒప్పుకోదు, అసంభవం అన్నమాట అది. ఈ కెనాట్ కమ్ బ్యాక్. ఎవరు? ఇంకెవడు? మీ శిష్యుడే పిలిపించాడే. పిలిపించిన తర్వాత మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వెళ్ళు. సన్యాసము తీసుకున్న తర్వాత వెళ్ళేటటువంటి గృహస్థాశ్రమ స్థితి పసుపు రంగు, దాన్ని అర్థం చేసుకోవడం. చేత సన్యాసులందరికీ ఇది ఫ్రీడమ్ వచ్చేసింది. ఆ ఫ్రీడమ్ గురించి నేను మాట్లాడటం లేదు. సన్యాస స్థితి తర్వాత ఈ సన్యాస జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి గృహస్థులయ్యారు. ఋషులందరూ కూడా గృహస్థు కానటువంటి సప్తఋషులు మాత్రం కాదు. సప్తఋషులందరికీ పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ ప్రవరం ఉంది ఈనాటికి కూడా. అది పసుపు రంగు. తేడా అర్థమైంది కదా. మొట్టమొదటిది ఏంటి? భౌతిక జగత్తులో మీ శక్తిని ఉపయోగించుకుని, ఎరుపు రంగు అంటే శక్తి, మీ శక్తిని ఉపయోగించుకుని మీ ఆహార వ్యవస్థ దాన్ని దీన్ని మీరు ఏ విధంగా అయినా జీవించండి, ఓకే. తర్వాత మెల్లిగా రెండో కిరణానికి వచ్చేసరికల్లా ఏమైపోయింది, మీ దగ్గర ఉన్నటువంటి ఐదు ఇంద్రియాలను కూడా మీరు చాలా బాగా న్యాసము చేసుకుని మీ జీవితాన్ని కరెక్ట్ లైన్లో పెట్టుకున్నారు, సన్యాసి అయ్యారు మీరు. కానీ మనకి సన్యాసి అంటే ఏమనిపిస్తుంది, అన్నీ వదులుకున్నవాడని. అది మనం తలకిందురుగా అర్థం చేసుకున్నాం. షేక్స్పీరియన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సెంట్ అంటే దుర్వాసన అని అర్థం. ఇంగ్లీష్ లెక్చర్ చెప్పాడు జర మళ్ళీ నన్ను అడగండి అది అంత రైట్. ఇప్పుడు సెంట్ అంటే ఇప్పుడు గందరగోళం అవుతుంది. షేక్స్పీరియన్ నావెల్స్ మీరు చదువుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ ఎ వెల్ సెంటెడ్ ఏరియా అని రాశాడు అనుకుందాం మనం. పాపం షేక్స్పియర్ ఉద్దేశం ఏంటి, అబ్బా ఎంత దుర్గంధ భూయిష్టమైందో అని. మనం భలే ఎగురకుండా జరుగుతాం మనం ఆ ఏరియాకి వెళ్ళిపోదాం అని. సన్యాసి అంటే కూడా త్యాగం కాదు, పరమోచ్చమైనటువంటి ఇంద్రియ నిగ్రహ శక్తి ఉన్నటువంటి వాడు, పరమోచ్చమైనటువంటి ఇంద్రియాలను అన్ని రకాలుగా ఉపయోగించుకోగలిగేవాడు సన్యాసి. ఆ సన్యాసత్వంలో గృహస్థ జీవితానికి విరుద్ధం కాదు అది. గృహస్థ జీవితానికి ముందు మీరు నేర్చుకోవాల్సినటువంటి లక్షణాలు. అంచేత ఋషి భార్య లేని గృహస్థాశ్రమంలో లేనటువంటి ఋషులు ఎవడు లేడు. ఎవడో జరత్కారుడు అని ఒకడు ఉంటే వాడు వీళ్ళ పితృదేవతలందరికీ కూడా ఒక ప్రాబ్లం పెట్టాడు, నా పేరు గల యువతి ఉంటేనే పెళ్లి చేసుకుంటా అని. ఋషులతో మజాక వాళ్ళు వెతికి తెచ్చారు వాళ్ళు. అంచేత అది ఆ పసుపు రంగు. పసుపు రంగు అనేసరికల్లా బ్రహ్మచారిత్వం మనకు గుర్తొస్తుంది తప్ప, బ్రహ్మచారి అంటే పెళ్లి కానివాడని కాదు, వాడి మనస్సు ఎప్పుడు కూడా బ్రహ్మంలోనే ఉంటుంది. అంచేత గృహస్థాశ్రమం అనేటటువంటిది ఒక బ్రహ్మచారి వ్రతానికి సంబంధించినటువంటి స్థాయి ఉంటే తప్ప పెళ్లి చేసుకోకూడదు అనేటటువంటి సంస్థకి నిదర్శనం పసుపు. మనం ఎంత తారుమారుగా జీవిస్తున్నామో మీరు ఊహించుకోండి. దాన్ని సెలెక్ట్ చేయాలి దేవాలయాలలో. ఎలా సెలెక్ట్ చేస్తానో, ఎలా కరెక్ట్ చేస్తానో మరి నాకు తెలియదు. కానీ మీరు చాలా మిమ్మల్ని మీరు మదించుకోవాలి. కానీ దీని అంతరార్థాలు ఏంటి, మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన చక్రానికి వచ్చారు మీ దేహంలో, స్వాధిష్టాన చక్రం నుంచి మణిపూరక చక్రానికి వచ్చారు. అంటే ఏం చేశారు మీరు, మీ యొక్క ముక్కును, ముక్కుకి సంబంధించినటువంటి కర్మేంద్రియం ఏంటి, గుదాద్వారం, ఈ రెండింటిని ఉపయోగించుకోవటం నేర్చుకుంటే తప్ప ఎరుపు రంగు యొక్క అంతరార్థం ఏంటో మనకి అర్థం కాదు. ఈ రెండు మనం ఉపయోగించుకోలేము, మనమే ఉపయోగించుకోము. గాలి వస్తుంది, ఏ వాసన వచ్చిందో మీరు చెప్తారు. వాసనని మీరు మార్చగలరా, యోగి మార్చగలడు. అంచేత మన గురు సాంప్రదాయంలో ఈ దత్తాత్రేయ ఆది గురు కల్టి ఎప్పుడైతే వచ్చిందో, ఈ మలమూత్రాదులకు అద్భుతమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చారు వాళ్ళు. మీరు గమనించారో లేదో చదవండి, ఆ గురువుల యొక్క చరిత్ర చదివి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది నిజంటే అది అర్థం చేసుకుని మీ జీవితాలలో కూడా ఆ సంఘటనలు మీరు జరుపుకోవచ్చు. వాళ్ళు చేసి చూపించింది ఎందుకు అంటే వాళ్ళు ఏదో అతీతులని కాదు, మీరు కూడా ఆ స్థితికి వెళ్ళవచ్చు. బావిలో నీళ్లు లేవు, నక్కలకోట మహారాజ్ ఏం చేశాడో తెలుసు కదా, మూత్రము సముద్రాన్ని విష్ణువు యొక్క మూత్రము, నారాయణు యొక్క మూత్రము అని చెప్తాం. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం మాటల్లో. ఇందాక నేను సెంటెన్స్ చెప్పినట్టే మీరు చాలా జాగ్రత్తగా ఈ దేవాలయాలలో ఏ విధమైనటువంటి హెసిటేషన్ లేకుండా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అంచేత ఎరుపు రంగు మీకు కంట్రోల్లో ఎప్పుడు వస్తుంది అంటే మీ ముక్కు మీ కంట్రోల్లో ఉండాలి, మీ గుదాద్వారం మీ కంట్రోల్లో ఉండాలి. గుదాద్వారాన్ని కంట్రోల్లో ఉంచుకోవటానికి ఒక మీకు మెథడ్ చెప్పాను నేను. ఏ ఆహారం తీసుకోవాలన్నా ఏం చేయమన్నాను, ఎంతమంది చేస్తున్నారు చూస్తున్నారా, అప్పుడప్పుడు పొందినండి, నాట్ బ్యాడ్, తెలుసు కదా కనీసం చేయాలని. సాధన లోపం అమ్మా, అందుకంటే ఏం లే. మీరు సాధన చేయకుండా ఎంత గొప్ప విద్య చెప్పినా ఒకటే, అదొక్కటి మీరు పట్టుకోగలిగితే, మంచినీళ్ళు తాగినా 5 సార్లు అశ్విని ముద్ర వేసుకు తాగండి. అశ్విని ముద్ర అంటే తెలియని వాళ్ళకి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఆవు కానీ మన గుర్రం కానీ, అశ్విని అంటే గుర్రం అని, అది ఎప్పుడైతే మోషన్కి వెళ్తుందో దాని గుదాద్వారం ఏమవుతుంది, ముడుచుకుని వెళ్తుంది. అలాగా మీ గుదాద్వారాన్ని మంచినీళ్ళు తాగినా ఏం చేయినా సంకోచింపజేసుకోవటం వదలటం, సంకోచింపజేసుకోవటం వదలటం. అంటే ఇండైరెక్ట్గా ముక్కు ద్వారా మీరు శ్వాస ఎలా పీలుస్తున్నారో గుదాద్వారం ద్వారా మీరు శ్వాస పీల్చడం నేర్చుకోవాలి. మీరేం నేర్చుకోకలే, ప్రకృతే చేస్తుంది. మీరు ఆ ముజిల్స్ని అలా ఆపరేట్ చేస్తే చాలు. అంచేత భోజనం చేయటానికి ముందు మౌనంగా కూర్చుని విశ్వకర్మ సూక్తం వింటున్నప్పుడు చేస్తే విశ్వకర్మ యొక్క శక్తి వల్లే ఈ శరీరం నిర్మించబడింది. కనుక మీరు సురుచేతిలో చేసేటటువంటి భోజనము అద్వైతమైనటువంటి ఫలితాన్ని ఈపాటికే ఇచ్చి ఉండేది. కానీ మీకు లెక్కలు ఎక్కడున్నాయి? ఏం తింటున్నావు అక్కడ? అది బయట వాళ్ళతో కరెక్టే ఉందా లేదా? ఈ సాధనతో చేసేటటువంటి ఆహారానికి బయట ఆహారానికి పోలిక ఎక్కడ ఇడిచింది? కానీ కర్మ అది మీకు అంతకంటే ఎత్తుకు ఎదగలేకపోతున్నాం మనం. అందుకు నేను ఇంకా సూర్యగ్రహణం దగ్గర పడుతోంది, 14వ తారీఖు దగ్గర పడుతోంది. ఈ సూర్యగ్రహణాన్ని మిస్ చేస్తే కష్టమే, పరీక్ష టైం దగ్గర పడింది కదా. కానీ ఇప్పుడైనా మీరు నిష్ణాతులు కావచ్చు. ఎప్పుడు మీరు ఆహారం తీసుకున్నా అశ్విని ముద్ర వేయండి 5 సార్లు. గుదా ద్వారాన్ని సంకోచింపజేయటం, బయట నుంచి టీ తాగుతున్నప్పుడు ఏం చేస్తా మాస్టర్, అప్పుడు వేయవచ్చు. మీకు చెయ్యాలని కోరికే ఉండాలి తప్ప గుర్తుంచుకోవాలి మీరు. అది ఒకరోజు చేసి మర్చిపోయా ఉంటే నేనేం చేసేది? అందుకే స్మృతి లేకుండా సమాధి రాదన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి కంట్రోల్ ఇస్తుందో మీ జీవితాలలో, అది మీ జీవితాలను ఎలా మార్చేస్తుందో ఆ చిన్నది. దాని పేరే అశ్విని ముద్ర. అశ్విని దేవతలు ఎవరు? ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు కదా, యవ్వనాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు కదా. కానీ మీరు ప్రాక్టీస్ చేయకుండా ఒకరోజు 2 రోజుల్లో ఇవేమీ ఫలితాలు ఇవ్వవు మీకు. కొన్ని సంవత్సరాల పాటు మీరు దీన్ని ఆచరణలో పెట్టుకుంటే ఫలితాలు వస్తాయి. దాన్ని గమనించుకుని ఈసారైనా కంబైన్డ్గా మీరు భోజనం చేస్తున్నప్పుడు కంబైన్డ్గా చేయండి. వీటిని వినండి, అక్కడ చేసుకోండి, ఒకళ్ళకొకళ్ళు గుర్తు చేసుకోండి. అంతే తప్ప ఏదో పిచ్చి పిచ్చి మాటలు, పనికిరాని మాటలు. ఇళ్లల్లో కూడా, సురుచిలోనే కాదు, ఇళ్లల్లో భోంచేస్తున్న వాళ్ళని కూడా నాకు ఇచ్చే సలహా ఏంటంటే, కుటుంబంలో బాధి 50 మంది కలిసి తినండి. తింటున్నప్పుడు మౌనంగా తినండి. తింటున్నప్పుడు చెప్పండి పిల్లలకి అశ్విని ముద్ర అది. మేము అలా చెప్తాం మాస్టర్ అని వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చేది చెప్పడానికి మీకేమో మొహమాటమా? ఏముందని యోగశాస్త్ర పుస్తకాలు ఏది చదివినా అదే చెప్తుందని దీన్ని అర్థం చేసుకోండి. దీన్ని అంచేత ఈ అశ్విని ముద్ర కర్మేంద్రియానికి సంబంధించినటువంటి యాక్షన్. మల ద్వారాన్ని సంకోచింపజేస్తాం, వదిలేస్తాం, సంకోచింపజేస్తాం, వదిలేస్తాం. అలాగే ఏం చేస్తాం మనం? ఓంకార సాధన కానీ రకరకాలైనటువంటి సాధనలు, శ్వాసను పీల్చుకుంటున్నాం వదులుతున్నాం, శ్వాసను పీల్చుకుంటున్నాం వదులుతున్నాం. ఇది ఎరుపు రంగుకి సంబంధించినటువంటి ఒక జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సాధన. ఇలాగ చాలా సాధనలు ఉన్నాయి. దాని తర్వాత కాషాయ రంగుకు సంబంధించినటువంటి సాధనలు. కాషాయ రంగుకి సంబంధించినటువంటి సాధనలలో కర్మేంద్రియము జ్ఞానేంద్రియము ఏంటో అక్కడ రాసి ఉన్నాయమంతా. అక్కడ చూస్తే మీకు తెలుస్తున్న కూడా డౌట్ ఉంటే అక్కడ సాంఖ్యయోగం రాసి ఉన్నాయి. జలతత్వము, జలతత్వానికి సంబంధించినటువంటి కర్మేంద్రియం ఏది? జననేంద్రియము, మూత్రద్వారము. జ్ఞానేంద్రియము నాలిక. ఇంచేత నాలిక దానికి సంబంధించినటువంటి దాన్ని ఆహారంలో చాలా జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోవాలి. ఆహారాన్ని తింటున్నప్పుడు కళ్ళు మూసుకుని నాలిక మీద పడినటువంటి ముద్ద మన భారతీయ తెలుగు వంటకాలలో అద్భుతమైనటువంటి సాధన ఉంది. రుచులు ఉన్నాయే, ఒకే ముద్దలో అన్ని రుచులు వచ్చేస్తాయి. వేరువేరుగా పట్టుకోండి దాన్ని, అప్పుడు అది మీరు ఆహారం తింటలే, అది సాధన అయిపోయింది. చేయండి. ఆ సాధన చేయటం వల్ల మీ యొక్క షట్చక్రాలు అప్పుడే జాగృతం అయిపోవచ్చు. అంచేతే శ్వేతకేతు అన్నమయ కోశాన్ని 1 సంవత్సరం పాటు సాధన చేస్తాడు. అంచేత మీరు నాలుక మీద ఏ ముద్ద పెట్టుకుంటున్నారో దాని రుచి అప్పుడు ఎప్పుడైనా గమనిస్తున్నారా? ఏ టీవీ చూస్తానో ఏదో చూస్తానో. అందుకనే వెంకయ్య స్వామి వాళ్ళు ఆహారం తీసుకుంటున్నప్పుడు అసలు అవన్నీ ఉండనిచ్చేవాడు కాదు. ఇచ్చేయండి. ఇంత అద్భుతమైనటువంటి సాధన చేయాలి. ఎందుకు అంత అద్భుతమైనటువంటి సాధన? ఈ ఆహారాన్ని మీరు కనుక వేరువేరుగా గుర్తుంచుకోగలిగితే మీ మనస్సు ఎలా మారుతుందో మీకు తెలుస్తుంది. రోగాలకి అన్నిటికీ, ముఖ్యంగా డయాబెటీస్, హార్ట్ ట్రబుల్ వీటన్నిటికీ కారణం ఆహారంలోని ఈ లోపమే. అంచేతే ఆహారాన్ని మార్చుకోండి, ఆహారాన్ని కంట్రోల్ చేయండి అని చెప్తున్నారు తప్ప పాపం వాళ్ళు డాక్టర్లు. ఆహారాన్ని కంట్రోల్ చేసి ఏం చేయాలో పాపం వాళ్ళకి తెలియదు. ఆహారాన్ని కంట్రోల్ చేసి ఇది చేయగలిగితే నువ్వేది తిన్నా ఆ రోగానికి ఏమవ్వదు. మన తాతయ్య గారు, తాతయ్య గారు తెలుసా మీకు? కొంతమంది తెలుసు ఇక్కడ, కొంతమంది తెలియదు. ఆయన డయాబెటీస్ ఉందంటే 5 కిలోల పంచదార తినమనేవాడు. ఆయన తినమంటే ఏం రోగం వచ్చేది కాదు, క్యూర్ అయిపోయారు డయాబెటీస్. కారణం ఏంటి అంటే నాలుక మీద కంట్రోల్, వాక్శక్తి మీద కంట్రోల్. అద్భుతమైనటువంటి ఈ సాధనా విశేషాలు మీరు ప్రాక్టీస్ చేయకుండా దేవాలయానికి వచ్చి కూర్చుని కబుర్లు విని వెళ్ళిపోతే ఏం లాభం? తినండి. మీరు ఆహారం తింటున్నప్పుడు జాగ్రత్తగా గమనించుకోండి, మంచినీళ్ళు తాగుతున్నప్పుడు జాగ్రత్తగా గమనించుకోండి. మంచినీళ్ళ యొక్క రుచిలో తేడా ఉంటుంది. అప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళి ఆ తీర్థాన్ని మీరు తీసుకున్నప్పుడు మీరిళ్లలో తాగేటటువంటి నీళ్ళకి తేడా తెలుస్తుంది. ఎక్స్పర్టైజ్ అంటే అంతే కదా. అంతే తప్ప నాలుగిని మనం దేనికి ఉపయోగించుకోవటం? ఇంకోళ్ళని తిట్టడానికి, ఇంకోళ్ళని కించపరచడానికి తప్ప అసలు నాలుగని ఇంకోళ్ళని తిట్టడానికి ఉపయోగించకండి. ఎప్పుడైనా నాలుక మీరు ఉపయోగిస్తే మీకైనా లాభం ఉండాలి, ఎదుటివాడికైనా లాభం ఉండాలి. ఇవి కాషాయ రంగు యొక్క గుర్తు. ఈ విధమైనటువంటి సాధనలు ఎవడైతే చేస్తున్నాడో వాడికి కాషాయ రంగు మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది. సూర్యకిరణాలలో వచ్చేటటువంటి కాషాయ రంగుని వాడు ఉపయోగించుకోగలుగుతాడు. దాని తర్వాత ఇంకోటి పసుపు రంగు. పసుపు రంగు ఏంటి? కాళ్ళు, కన్ను. ఈ కాళ్ళు కన్నుని ఉపయోగించుకోవటానికి రకరకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి కన్నుతో సంబంధించినటువంటి సాధనలు ఉన్నాయి. ముఖ్యంగా కన్నుతో మనం చేసేటటువంటి సాధన ఏంటి అంటే అధ్యయనము, అధ్యాపనము. స్వాధ్యాయాన్మా ప్రమద, నీకు తెలిసింది ఇంకోళ్ళకి చెప్పు, నీకు తెలియంది ఇంకోళ్ళ ద్వారా నేర్చుకో. అది సైన్స్ చేస్తుంది. కనుక ఎంత తప్పులు తడకలా ఉన్నా సైన్స్కి ఉన్నటువంటి విలువ సైన్స్కి ఉంది. అది ఎందుకు పోదు అంటే వాడికి ఏది తెలుస్తుందో అది ఇమ్మీడియట్గా అందరికీ చెప్పేస్తాడు. తర్వాత తప్పు అంటే మళ్ళీ వాడు చెప్పేస్తాడు, నాయన నేను అప్పుడు అలా అనుకున్నాను అది తప్పైంది అని. సిగ్గుపడ్డు, మొహమాటపడ్డు, నేను అప్పుడు అలా చెప్పాను కదా మాస్టరు, ఇప్పుడు ఇది ఎలా చెప్తాను. ఆ పసుపు రంగులో ఆ విధమైనటువంటి భావమయ ప్రవేశం ఉంది. దాన్ని గుర్తుంచుకోండి. ఈ మూడు శ్లోకాలకి అర్థం చెప్పాను ఇవాళ నేను. ఆ మూడు శ్లోకాలు చూడండి. సప్తాశ్యాసన్ పరిధయః త్రిసప్త సమిధ కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబధనం పురుషం పశుం. కింద నుంచి వెళ్తే ఎరుపు, కాషాయము పసుపు. పైనుంచి వస్తే ఊదారంగు. దాన్ని ఏమన్నాను ఇండిగోకి వైలెట్ ఊదా, వంకాయ రంగు, ఇండిగో కలర్. దాని తర్వాత బ్లూ కలర్. ఈ రెండు మధ్యత్వానికి ఎక్కడ వస్తున్నాయి? ఆకుపచ్చ రంగులో వస్తున్నాయి. ఆ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నాడు తర్వాత శ్లోకంలో. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ కూడా మీకు ఆ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఎరుపు, కాషాయము, పసుపు, ఇటువైపు నుంచి ఊదా, ఇండిగో, బ్లూ. ఆ మధ్యన ఉన్నాం మనం ఆకుపచ్చ రంగులో. ఆసనాలు, సూర్య నమస్కారాలు అవంతా కాళ్ళతోనే చేసేది చెప్పలేదు. ఆసనాలని కాషాయ రంగుకి మూత్రేంద్రియం చెప్పలేదు. ఇంకేంటే ఇక్కడ వజ్రోళీ క్రియ అని ఆసనంలో వస్తుంది. అది ఇప్పుడు మనం ఇక్కడ చేయలేము. అది అంచేత ఇటువైపు నుంచి మనం వస్తాం. సప్తాశ్వాసన్ పరిధయ, ఇటువైపు నుంచి మనం వస్తున్నాము. ఆకుపచ్చ రంగుకి వచ్చాం. ఏమవుతుందో మీరు చెప్పగలరా? బొమ్మను చూసైనా చెప్పగలరా మీరు ఏమవుతుందో? ఎందుకు పురుష సూక్తం మనం చదువుకుంటున్నాం? బొమ్మను చూసి చెప్పండి ఏమవుతుందో. అంటే ఏమవుతుంది? ఇంకా కరెక్టే. ఇంకా అక్కడ అద్దం పెట్టాం. నేను ఇక్కడున్న ఎరుపు రంగులో అద్దంలో ఎంత వెనకాతలకి వెళ్తా నేను? నాలుగు అడుగులు ముందుకేసా. ఆకుపచ్చ రంగు అద్దం అనుకుంటే పసుపు రంగుకి వచ్చేసరికల్లా అక్కడికి ఎక్కడికి వస్తా? పసు ఆకుపచ్చ రంగులో కలిసిపోతే నువ్వు మొత్తం మొత్తంది తమాషా. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి దాన్ని. దాని వివరణ గురుస్తవం మనం చదువుకుంటున్నప్పుడు విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అని చెప్తాడు. అది యాక్చువల్గా ఎరుపు, కాషాయము, పసుపు రంగులు ప్రపంచంలో లేవు. మీ భ్రమ అది. ఉన్నవేంటి అంటే వైలెట్, ఇండిగో, బ్లూ. వైలెట్ కలర్లో ఉన్నవాడు చూస్తే వాడు ఎంత దూరంలో ఉంటాడు? వైలెట్ కలర్ ఉన్నవాడు అద్దం ముందు ఉన్నాడు. వాడికి రిఫ్లెక్షన్ ఎంత దూరంలో కనిపిస్తుంది? వాడు ఎంత దూరంలో అద్దంలో ఎంత దూరంగా కనిపిస్తుంది కదా. అంచేత వైలెట్ కలర్ యొక్క రిఫ్లెక్షన్ రెడ్. అద్దం ముందు నేను ఉంచున్నాను, అద్దంలో ఎవరు కనిపిస్తారు? నేనే కనిపిస్తా. అంచేత ఈ ప్రపంచం అంతా కూడా నీవే, నీవు తప్ప ప్రపంచంలో ఇతరత్ర ఏమీ లేదు. కానీ బొమ్మలు ఎలాగైతే రిఫ్లెక్ట్ అవుతున్నాయో ఆ రిఫ్లెక్షన్ గందరగోళంలో పడిపోయి అసలైన వ్యక్తి ఎక్కడున్నాడో ఒకసారి సినిమాలో చూపిస్తూ ఉంటాడు. వాడు చుట్టూ అద్దాలు పెడతాడు, వీడు పిస్టల్ వేసి కాలుస్తూ ఉంటాడు, అసలు వ్యక్తి ఎక్కడున్నాడో తెలియదు. వీడు ఎప్పుడు కూడా ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి, దీన్ని మీరు అర్థం చేసుకుని పట్టుకోగలిగితే ఇంకా మీకు సాధన చేయాల్సిందేం లేదు. అదే సాధన, అది అర్థమైపోతే చేయగలిగేది ఏమీ లేదు. ఇంకా అంతే, నోరు మూసి కూర్చుంటాడు వాడు, ఇంకా ఆకుపచ్చ రంగు దగ్గరికి వచ్చేస్తాడు, స్థిరంగా ఉండిపోతాడు. కానీ అది ఎలా చెప్తున్నాడు ఇక్కడ చూడండి, సప్తా శ్యాసన్ పరిధయ త్రిసప్త సమేధ కృత. ఉన్నవి మూడే, అవి ఏడుగా కనిపిస్తున్నాయి మీకు. రెండు రకాలుగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు దాన్ని, మూడేళ్ళు 21 అని చెప్పొచ్చు, లేకపోతే ఉన్నది మూడే అది ఏడుగా కనిపిస్తుంది, అర్థము ప్లస్ మూడు. అంతేత ఇక్కడ మూడు వస్తూ ఉంటాయి రిఫ్లెక్షన్స్. దేవా యజ్ఞం తన్వానా, దేవతలు ఆ మూడు చోట్ల యజ్ఞం చేస్తున్నారు. అమృతమైనటువంటి స్థలం అది, అక్కడ వాళ్ళు యజ్ఞం చేస్తూ ఉంటే అద్దంలో మనకి ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కింద కనిపిస్తున్నాయి మనం. త్రిపాదూర్ధ్వౌదై పురుష తమ్ యజ్ఞం బరిహిష ప్రౌక్షన్ పురుషం జాతమగ్రత తేన దేవ అయజంత సాధ్య ఋషయాశ్చయే. ఈ యజ్ఞము మూడు రకాలైనటువంటి వ్యక్తులకి మాత్రమే అర్థమవుతుంది, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి అర్థం కాదు. కానీ ఈ స్థాయి అనేది మీరు తెచ్చుకునేదే, మీరు అది అర్థం చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకడు సాధ్యాహ, ప్రపంచంలో కొంతమంది ఉంటారు వాళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదు, రెండుసార్లు చెప్తే అర్థం కాదు, మూడుసార్లు చెప్తే అర్థం కాదు. కానీ వాళ్ళకు ఒక లక్షణం ఉంది, వాళ్ళు ఎవరు అంటే సాధ్యాహ, వస్తే కానీ నిద్రపోరు వాళ్ళు. చాలు ఒకసారి చదివితే రాకపోతే ఏంటిట, వాడు ఎప్పుడు వదులుతాడు, వాడు వచ్చేంతవరకు వదులుతాడు. అంటే వాడికి గ్యారంటీగా అర్థమవుతుంది సబ్జెక్ట్ ఎందుకంటే అంతే, వాడికి తెలివైన వాడా అవునా కాదా. మనం చాలామంది స్టూడెంట్స్లో కూడా మేము చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏం పెద్ద ఇంటెలిజెంట్ కాదు, కానీ మాకు నమ్మకం ఏంటంటే వాడికి గ్యారంటీగా ఫస్ట్ క్లాస్ ఏదో వస్తుందని. ఈ రెసిడెన్షియల్ కాలేజీ వాళ్ళందరూ ఆ బాపతు సాధ్య సాధింపజేసుకుంటారు ఎట్టాగో అట్ట. ఇట్స్ ఎ గుడ్ క్వాలిటీ. ఋషయ జ్ఞానవంతులు, అర్థమైనటువంటి వాళ్ళు రుజు మార్గంలో వెళ్తూ ఉంటారు, కావలసినటువంటి విధి విధానాలు నేర్చుకుంటారు, ఆ విధి విధానాల ద్వారా సబ్జెక్టు నేర్చుకుంటారు. ఇది కాకుండా కొందరు దేవతాశక్తులు ఉంటాయి, వాడు పుట్టుకతోనే వస్తాయి ఇవి. ఈ మూడు రకాలైనటువంటి వ్యక్తులు మనకి ఎప్పుడు కూడా సాధ్యపడుతూనే ఉంటారు. వాళ్ళు చేసేటటువంటి ఈ యజ్ఞమే మనకి ఈ ఫలితాన్ని ఇస్తుంది. మనం చేసినా చేయకపోయినా ఈ విషయం ఉంది, అందులో డౌట్ లేదు కదా. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ బతుకులు బతకాల్సిందే, ఈ జీవితాలు ఇలా వెళ్లాల్సిందే. కానీ ఈ జీవితాల వెనకాతలు ఉన్నటువంటి సాధ్యాహ ఋషయహ దేవాహ ఈ విజ్ఞానాన్ని కనుక మీరు నేర్చుకోగలిగితే ఏమవచ్చు, ఈ గందరగోళం నుంచి మీరు బయటపడిపోవచ్చు. లేదు ఈ గందరగోళం బాగానే ఉంది, అసలు గందరగోళమే లేదు. అంచేత ఇది నేర్చుకోవాలి అనేటటువంటి తపన ఉన్నవాళ్ళకే తప్ప, లేకపోతే విద్యాలయాలు పనికిరావు, దేవాలయాలు పనికిరావు. కానీ ఓ అద్భుతమైనటువంటి మాట వేడిచాడు అక్కడ. ఈ యజ్ఞం చేసే వాళ్ళు ఏం చేశారు తెలిసిన, తమ్ యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ దూర్వాలు. బర్హిషి అంటే దర్భలు, దర్భలు తెలుసు కదా మీకు. ఆ దర్భల యొక్క అంచులు సూర్యకిరణాలకి తేడా లేదు. తర్వాత తర్వాత మనం యజ్ఞ విధానాన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ 60 రోజుల్లో ఆ క్లాసెస్ కూడా కండక్ట్ చేయాలి మనం. మీరు ఎంత బాగా నేర్చుకుంటారో అన్నది మీ మీద ఉంది, నేను క్లాసులు మాత్రం గ్యారంటీగా కండక్ట్ చేస్తాది. దర్భలు చాలా పవిత్రమైనవి, ఉంగరాలు కాకుండా మనం ఏమంటారు అది పవిత్రం అంటాం, అది పెట్టుకుంటాం అది. ఇంచేత ఆ సూర్యకిరణాలకి దర్భలకి ఏమీ తేడా లేదు. అందుకే దర్భాసనం మీద కూర్చోండి అంటాం. దర్భాసనం మీద కూర్చున్నావు అంటే నీ ఆసనం ఏంటన్నమాట, ఆసనం అంటే చెప్పాను మీకు, ఆసనం అంటే నువ్వు దేని మీద కూర్చున్నావు అని కాదు, ఏ మానసిక స్థితిలో ఉన్నావని. ప్రిన్సిపాల్ ఆసనంలో కూర్చున్నావా, కలెక్టర్ ఆసనంలో కూర్చున్నావా, దర్భాసనం మీద కూర్చున్నావా. దర్భాసనం మీద కూర్చున్నావు అంటే ఎక్కడ కూర్చున్నట్టు నువ్వు, సూర్యకిరణాల మీద కూర్చున్నట్టు నువ్వు. ఆ లింక్ ఇక్కడ చెప్తున్నాడు. తమ్ యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషం జాతమగ్రత, మొట్టమొదటి పురుషుడు ఎవడో ఉంటాడే, ఎక్కడవుతే ఆ యజ్ఞం నుంచి బయటపడతాడు. ఆ మొట్టమొదటి పుట్టినటువంటి ఆ పురుషుడు స్త్రీని ఏమంటాం మనం, మనువు శతరూప అని మనం పెడతాం. వాళ్ళు ఆడమ్ ఏమంటారు, ఎవడైనా సరే ప్రిన్సిపుల్ మారదు కదా. ఈ యజ్ఞం ఈ విధంగా జరిగిన తర్వాత సాధ్యాహ ఋషయశ్చ దేవాహ, మనం ఏ స్థితిలో ఉన్నాం ఇప్పుడు, సాధ్యాహ, ఖచ్చితంగా మనం దీన్ని సాధించి తీరాలి, నేర్చుకుని తీరాలి అనేటటువంటి ముందు పట్టు పడదాం. పట్టేసరికల్లా ఏమవుతుంది, ఏంటి పెట్టాను అక్కడ బొమ్మ, ఏడు గురుల ఋషుల ఆశ్రమాలు భూమి మీదకి మనం దింపి తీరాలి. ఎప్పుడైతే మనం సాధ్యాస్థితిలో ఉంటాం, సాధ్య అంటే ఇంకా మనం వినం అది దిగాలి లేకపోతే మనం చావాలి, ఆ స్థితిలో ఎప్పుడైతే మనం చేస్తామో ఆ క్షణంలో ఝుంఝునువాలా పేరు విన్నారు ఎప్పుడైనా మీరు పేరు, ఇక్కడ పెద్దగా విన్నారు కానీ నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ అది. కోటీశ్వర దగ్గర ఒక గుమాస్తా అనుకోండి, చాలా ఏమంటారు బంగారు వజ్రాలు వాడుతుంది, చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర పెరిగాడు, వాళ్ళ కుటుంబం పెరిగింది, బాగా నమ్మకం సంపాదించుకున్నాడు, బాగా నమ్మకం సంపాదించుకుని బాగా ఉన్నాడు. ఒకరోజు బాగా బంగారం తీసుకుని వెళ్తూ ఉంటే దొంగలు పడి దోచుకున్నారు. వీడు వచ్చి చెప్పాడు, దొంగలు పడ్డారు నా మీద, వాడు దోచుకున్నాడు. వీడి దెబ్బలు అవి ఏం తగలేదు, వాడు నమ్మలేదు. నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు, నేను పోలీసులకు మాత్రమే ఇవ్వవు, కానీ నువ్వు ఎక్కడో నువ్వే రాచావు బంగారాన్ని, నువ్వు అది చెప్పేంత వరకు తలుపు తీయమని లోపలేసారు, గడియ పెట్టేశారు. ఇంకా వీడికి ఆవేదన స్టార్ట్ అయింది, నాళ్ళబట్టి నేను ఇంత నమ్మకంగా చేస్తూ ఉంటే ఇదా నాకు వచ్చేటటువంటి ఫలితం అని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ రెండు మూడు గంటలయ్యి ఆహారం లేకపోయేసరికల్లా వైరాగ్యం వచ్చింది. ఆ వైరాగ్యం వచ్చిన తర్వాత ఇంకాస్త లోతు వెళ్ళేసరికల్లా, ఈసారి కనుక నేను బయటపడితే నాకు ఈ కుటుంబం వద్దు, ఈ ధనం వద్దు, ఏమీ వద్దు, నేను భగవంతుడికి నా జీవితాన్ని అర్పించేస్తాను అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే అతని మనసులోకి వచ్చిందో వీళ్ళు తలుపు తెరిచారట. తలుపు తెరిచి తప్పైపోయింది, నువ్వు మంచివాడివేను, ఎందుకో మేము అలా ప్రవర్తించాం, కానీ అనుకున్నాడుగా గబుక్కుని మనం అయితే ఏం చేస్తాం, బయటపడ్డాం కదా మర్చు ఝుంఝును అలా ఆయన పాపం. సాధ్యా, నేను ఒక నిర్ణయానికి వచ్చాను, ఇంకా మీ జోలికి నాకు రామ్ రామ్ అని వెళ్ళిపోయాడు. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత చాలా గొప్ప కృష్ణ భక్తుడుగా నార్త్ ఇండియాలో చాలా పేరు సంపాదించాడు. ఆయన పేరు నాకు గుర్తు రావటం లేదు, ఠాకూర్ బృందావనంలో చాలా ఫేమస్ ఆయన. ఎక్కడొచ్చిందది సాధ్య అనే మానసిక స్థితి వస్తే ఆ క్షణంలో నీకు వచ్చేస్తుంది, నీకున్న కష్టాలు పోతాయి. తాళం వేసి చావుగొట్టి నువ్వు చెప్తే తప్ప ఇవ్వను అన్నటువంటి వ్యక్తి అందుకే మనం ముక్కుపడిపోగానే బాధ తీరిపోతుంది, బాధ తీరిపోయి ముక్కుపడిపోతుంది. ఏదో కష్టపడి బాబుయే ముక్కుపడి తీర్చకపోతే తంతాడేమో అని భయపడి ముక్కుపడి తీరుస్తాను తప్ప ఆ మానసిక స్థితిని ఉంచుకో. సాధ్య అనేటటువంటి మానసిక స్థితి అది. ఈ మానసిక స్థితి నుంచి వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఆ ఝుంఝును వల్ల ఋషిత్వాన్ని సంపాదించుకున్నాడు. మీరు కనుక ఒకటి ఒక ముక్కుబడి తీరింది, రెండో ముక్కుబడి తీరింది, ఆ తీరేవాడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా ముక్కుబడి కుక్కుంటూ కూర్చోకుండా, అది మాత్రం చేయండి, చేయి ముక్కుబడిస్తూ ఉంటాం. ఆ దత్తాత్రేయ కాన్సెప్ట్ వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి సంబంధం 3 ఏళ్ల కిందట అర్థమైంది, లేకపోతే భలే తిట్టేవాడిని మీకు గుర్తుందో లేదో వెంకటేశ్వర స్వామి, అది దేవుడా అండి బిజినెస్ డబ్బు అది అని. ఆ గర్భాలయంలో కూర్చున్నాక నిజస్వరూపం బోధపడ్డాక కాకువాయిలో మొట్టమొదటిసారి అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్, లేకపోతే వీటి జోలికి చెప్పటాలు నాకు ఇష్టం ఉండేది కాదు కదా, మీరే పెట్టుకోండి అన్నీ అనేవాడినిగా. అది ఋషి స్థితి. ఆ ఋషి స్థితిలో సప్త ఋషులు దిగుతారు. అదే కదా మనం వ్రతం తీసుకునేది, మనం చేస్తున్నది, మన సాధన అంతా కూడా ఏంటి, మనం తీసేటటువంటి దీక్ష ఋషుల యొక్క కార్యక్రమాలు. ఆ సప్త ఋషులు కిందకి దిగాలి, దిగాక దేవతలు దిగుతారు ఆటోమేటిక్గా. ఋషులు ఎక్కడుంటారు, దేవతలు వాళ్ళ దగ్గరే ఉంటారు అని చేత ఇది శ్లోకం. తర్వాత శ్లోకం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రుచస్సామాని జగ్ఞిరే ఛందాగుంసి జగ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాద్ అజాయత. ఎప్పుడైతే ఈ విధంగా మీరు సాధ్య అనే మానసిక స్థితి నుంచి ఋషిమయ స్థితికి వెళ్తారు, ఋషిమయ స్థితి నుంచి దేవతలతో ఎప్పుడైతే మీకు సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయో, చెప్పింది చాలా జాగ్రత్తగా చేసుకోండి, నిజమే చెప్తున్నా నేను, సంబంధ బాంధవ్యాలు నార్త్ ఇండియాలో నేను కళ్ళరా చూశాను ఆ దేవతలతో సంబంధ బాంధవ్యాలు. స్వయంగా సీతాదేవి వచ్చి రామభక్తుడి యొక్క ఇంట్లో అట్లు తోవటం చూశాను నేను. కానీ అప్పుడు నాకు తెలియదు ఆవిడ సీతాదేవిని. అంటే అదే ఆశ్చర్యకరమైంది ఏం కాదు, మీరు ఆ స్థితిలో ఉంటే వస్తారు వాళ్ళు. ఆ స్థితిలో వచ్చి మా ఇంట్లో సీతాదేవి అంట్లు దేవాలనే స్థితిలో మీరు ప్రార్థన చేయటం మొదలెడితే పాపం వాళ్ళు ఎందుకు వస్తారు? మా ఇంట్లో వాళ్ళు అంట్లు దోవాలని మనం కోరుకుంటే అట్ట. దేవతలు ఎప్పుడు మీ దగ్గరికి, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వచ్చి మన పనులు అన్నీ చేయటంలే, గ్రైండ్ చేసిస్తుంది పాపం, విసనకర పెట్టి విసిరేస్తుంది. ఇంచేత సాధ్యాస్థితి నుంచి ఋషి స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేయాలనుకుని సాధించాడు. సాధించాక వాడు ఋషి ఎలా అయ్యాడు? ఆ దేవతాశక్తుల యొక్క నియమాన్ని పట్టుకున్నాడు. అదేగా ఋషి ఏంటంటే ఆ విధంగా ఈ వేదాలు ఉన్నాయే, రుక్ యజు సామ అనేటువంటి వేదాలు. ఈ మూడు రంగులు, ఎరుపు రంగు, కాషాయ రంగు, లేకపోతే వాటి ఆల్టర్నేటివ్ కలర్స్ అంటాం మనం. ఎరుపుని ఊదాతో పోల్చవచ్చు, కాషాయాన్ని ఇండిగోతో పోల్చవచ్చు, పసుపుని నీలంతో పోల్చవచ్చు. అందుకనే శ్రీకృష్ణుడు పసుపు రంగులో ఉంటే నీలం బట్ట కట్టుకోవాల్సి వచ్చేది, కానీ తను నీలం రంగులో ఉన్నాడు కనుక పసుపు రంగు. రెండు ఆల్టర్నేట్ అని చెప్పడానికి వద డ్రెస్సుల్లోనే వాళ్ళు చాలా విద్యను బోధన చేసేవాళ్ళు. ఆ యూనిటీ ఆఫ్ కలర్స్ అదే అర్థం అవుతే దేవతలు మీకు అంతేగా. మరి కృష్ణుడు మాట్లాడుతూ ఉంటే గీత చెప్తే దేవతలు ఋషులు సాధ్యాలు అందరూ వింటారు, నేను నోరు మూసుకుని. పాపం శివుడు అవుతే వాహ్ 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 అంటూ ఉంటాడు మధ్యలో, ఎంత బాగా చెప్తున్నావు నువ్వు అని కదా. అది ఆ పరిస్థితి ఆ వేదాలని. మిస్ అయ్యానా నేను శ్లోకం తప్పేనా? రైట్. సాధ్యులు ఋషులు దేవతలు ఎప్పుడైతే రంగంలోకి దిగుతారో అప్పుడేమవుతుంది, విశ్వకర్మ ఎప్పుడైతే రంగంలో దిగాడు, సుధాముడి యొక్క చిన్న ఇల్లు కాస్త ఏమైంది? సుధాముడు ఒక్కడదే అవ్వాలి అనుకుంటే మాత్రం అవ్వదు. మీ ఒక్కడదే కావాలనుకుంటారు వచ్చిన పెద్ద కూడా, అది మీ ఒక్కళ్ళ కోసమే కోరుకునేటటువంటి కోరిక ఏది తీరదు. కానీ తమాషా ఏంటంటే మీరు ఏదో కోరుకుంటూ ఉంటే దాంతో కొన్ని వందల మంది లింక్ అయి ఉంటారు, వాళ్ళందరికీ వస్తూ మాత్రం మన వాళ్ళు కూడా దూరుతారు. అంచేత దాన్ని అర్థం చేసుకోండి. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుత సంభృతం వృషదాజ్యం, పాలు పెరుగు ఇవి మనం ఉపయోగించటంలే ఈ దేవాలయంలో. ఇంకా ఉపయోగించవద్దని కూడా అన్నా నేను, ఫోటోలు అవి పాడవుతాయి, కానీ ఉపయోగించాల్సినటువంటి అవసరం వస్తుంది మనకి. ఈ దేవతాశక్తులు సప్తాశ్యాసన్ పరిధయ అని ఇందాక చెప్పుకున్నాం కదా, లవణ సముద్రము, ఇక్షు సముద్రము, పాల సముద్రము, పెరుగు, నెయ్యి, తేనె, తర్వాత శుద్ధ జలము, ఇలా ఏడు సముద్రాలు, ఏడు పరిధులు ఉన్నాయి మనకి. ఆ ఏడు పరిధుల్లో ఈ రెండు పరిధులు ఇండిగో కలర్, బ్లూ కలర్ యొక్క పరిధిని పాలు పెరుగుతో పోలుస్తాం. అక్కడ జరిగినటువంటి చిలికతం, ఆ సముద్ర మథనం వల్ల ఈ మొత్తం విషయం వస్తుంది కనుక సంభృతం వృషదాజ్యం. వృషదాజ్యం అంటే పాలు పెరుగు కలిగినటువంటి దాన్ని ఆజ్యంగా ఎప్పుడైతే మీరు వేసుకున్నారో, పశువులు ఏర్పడ్డాయి వాయువుల్లో, అంటే ఆకాశంలో చరించేటటువంటి పక్షులు ఏర్పడ్డాయి, పక్షులే కాకుండా అడవులు ఏర్పడ్డాయి, అడవిలో ఉన్నటువంటి జీవజంతువులు ఏర్పడ్డాయి, ఆ జీవజంతువులతో పాటు గ్రామాలు ఏర్పడ్డాయి. అర్థమైంది కదా? ఇంచేత ఇవాళ చదువుకున్నటువంటి ఈ మూడు శ్లోకాలని నేను శ్లోకాలు చెప్పక ముందే ఆ విషయాన్ని మీరు డిస్కస్ చేశాను నేను. తర్వాత శ్లోకాలు చెప్పాను కదా, ఆ శ్లోకాలను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కానీ ఎన్ని శ్లోకాలు మనం చదువుకున్నా ఏం చేసుకున్నా అసలైన శిశులైనటువంటి ఒక లక్షణం మనలో డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అదేంటి? సమర్పణ. ఇంత గందరగోళం, ఈ పెరుగు, ఈ పాలు, ఈ నేతులు, ఇవంతా మనకి ఎక్కడ గుర్తుంటాయి? కానీ మనం ఏం చేద్దాం, ఆ ఈశ్వరుడికి సమర్పణ చేసేసుకుందాం ఓంకారంతో. ఇంకా ఆయన అవస్థలు ఆయన పడతాడు మన చేత, ఎలా చదివించగలడో చూద్దాం, ఆయన ఎలా మన బుర్రల్ని ఆయన మార్చగలడో. 21 సార్లు ఓంకారం. Oh. Ooh.